అన్నీ ఆయన్ని ఉన్న వేరే వస్తువు లేదు అసలు, ఉన్నది ఆయన అప్పటే. ఆయన నుంచి గుర్తు వచ్చినప్పుడు అది ఆయనకి భిన్నంగా ఎలా ఉంటుంది నాకు చెప్తారు కదా. బంగారం నుంచి వస్తువులు తయారయ్యాయి, అలాగే మట్టి నుంచి వస్తువులు తయారయ్యాయి. బంగారానికి భిన్నంగా ఉండవు వస్తువులు. అయితే మనం పై 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 ఇది చూసి గుణాలు రూపాలు చూసి ఇది గొలుసు బాగుంది ఆ గొలుసు బాగోలేదు అయితే ఇది ఖరీదు ఎక్కువ అది ఖరీదు తక్కువ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నిజంగా ఆ తయారు చేసిన వాడు కానీ ఆ షాప్ లో అమ్మేవాడు కానీ వాడు కేవలం బంగారమే చూస్తాడు. మనకి చాలాసార్లు చెప్తారు ఇది, అతడు బాగా డబ్బు సంపాదించి లేదా 3 కేజీలు బంగారం కొనుక్కున్నాడు. ఆ బంగారం కొనుక్కుని 1 కేజీతో వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నాడు, 1 కేజీతో కింద పేటం తయారు చేస్తున్నాడు, 1 కేజీ బంగారంతో పక్కన ఎలకం తయారు చేయించాడు. తయారు చేయించాడు, పూజ మందులు పెట్టుకున్నాడు, పూజ చేసుకుంటున్నాడు. కొన్నాళ్ళకి అనుకోకుండా ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. ఇవి అమ్మకాలు వచ్చి షాపుకి తీసుకెళ్తే 1 కేజీ బంగారం ఇంత కాబట్టి 3 కేజీలకి ఇంత ఇస్తానన్నాడు. అదేంటి వినాయకుడు గొప్ప కదా, వినాయకుడికి ఎక్కువ ఇవ్వాలి, నువ్వు ఎలకి తక్కువ ఇవ్వాలి, లేకపోతే చేయడానికి ఇంకో మంచి ఇష్టంగా ఇవ్వాలి. 3 కేజీలకి ఒకటే రేటుకి వస్తానంటావు అంటే నీ దృష్టిలో 3 వేరు వేరు, కానీ నా దృష్టిలో అదంతా బంగారమే. బంగారం ఎంత తీసుకొస్తే నేను అంత డబ్బులు ఇస్తాను. అందుకని ఏంటంటే బయటికి కనపడే ప్రకృతిలో రూపాలు నామాలు ఇన్ని భిన్న భిన్నంగా కనిపిస్తున్నా గానీ లోపల ఉన్నదంతా ఒకటే, తయారైన మూల భవ పదార్థం అంతా ఒకటే. దాని నుంచే మనందరం వచ్చాం. అందుకని మనం ఏం నేర్చుకోవాలంటే ఎంతసేపు బయట తన్మాత్రలు మన శబ్దస్పర్శ రూపరస గంధాలకి స్పందిస్తూ ఉండడం వల్ల దాని నుంచి మనకి సన్మానం కానీ అవమానం కానీ లేకపోతే ఆదాయం ఏమని రాజపోజ్యం అవమానం అని ఇవన్నీ చెప్పుకుంటున్నాం మన ప్రభుగారికి. ఇవన్నీ బయట స్పందనల వల్ల వస్తాయి తప్పితే మనలో మనం ఆనందించడం నేర్చుకుంటే అటువంటి వాడిని ఎవరు అవమానించలేరు, ఎవరు సన్మానించలేరు. ఆ అటువంటి వాళ్ళకి అతీతుడుగా ఎప్పుడూ నిశ్చలంగా నిలబడతారు అటువంటి వాడు. అలాగే పొద్దున్న చూస్తే మన వారణాసి కాళీప్రసాద్ పెట్టారు యూట్యూబ్ లో భాగవతంలో చెప్పాక, పరాభవం అంటే ఈ స్వస్వరూప స్థితి నుంచి కిందకి దిగి అజ్ఞానంలో పడిపోవడం పరాభవం. ఎదుటి వాళ్ళు చేసేది అవమానం కాదు పరాభవం అంటే, ఈ స్వస్వరూప స్థితి నుంచి ఎప్పుడైతే దిక్కుతో అయిపోయి అజ్ఞానంలో పడతావో దాన్ని పరాభవం అంటారు. ఎందుకని మనకి చాలాసార్లు విన్నాం మనం సీతారామ ఆంజనేయ సంవాదంలో రామచంద్రమూర్తి అడుగుతారు ఆంజనేయ స్వామి నువ్వెవరు అంటే, దేహబుద్ధ తవ దాసోహం, జీవబుద్ధ తదంశకథ, ఆత్మబుద్ధ త్వమేవాహం. అంటే ఇక్కడ చూస్తే 3 అవస్థలు చెప్పారు, 3 స్థితులు సాధనలో. దేహంగా చూస్తున్న అక్కడ దేహస్థితిలో దేహభావంలో కూడా ఆయన నా పేరు ఇది నా తల్లిదండ్రులు వీళ్ళు అని ఎక్కడ చెప్పలేదు. దేహభావంలో కూడా నీ దాసుడిని, నీతోనే నాకు సంబంధం తప్పితే నా దేహంతో నాకు సంబంధం లేదు. అలాగే జీవబుద్ధి చూస్తుంటే నీలో వచ్చినవాడు కాబట్టి నీ అంశ. ఇప్పుడు నాకు చెప్పిన నారాయణ నుంచి అన్ని వచ్చాయి, మనందరం వచ్చాం కాబట్టి నారాయణ యొక్క అంశ నీ అంశ నేను. అదే ఆత్మబుద్ధి అయితే అప్పుడు నీకు నాకు భేదం లేదు అని చెప్పాడు. అయితే భేదం లేదనే స్థితి మన కూడా మా దేవుళ్ళు చెప్పారు, భావాద్వైతం సదాచర్య క్రియాద్వైతం నటార్జి అని. భావనలో ఎప్పుడు గురుదేవులతో అద్వైత సంబంధాన్ని ఎప్పుడు నిలుపుకోవాలి. అలాగే వివేక చూడమణిలో మోక్ష సాధన సామగ్రిగా భక్తి రేవ జరిగేసి సత్వరూపానుసంధానం భక్తి చదువు అని. అంటే భక్తి అంటే మనం పూజ చేయడం లేకపోతే ఏదో ఉపాసన చేయడం అనుకుంటాం, కానీ భక్తి అంటే అక్కడ డెఫినేషన్ ఏం చెప్పారంటే సత్వరూపానుసంధానం. మన సత్వరూపం ఏది? గురుదేవులే మన సత్వరూపం, ఈ కనిపించే రూపం కాదు. దానితో ఎప్పుడు అనుసంధానమై ఉండడమే భక్తి అన్నారు. మరి అక్కడ ఇందాక హనుమంతుడు చెప్పినట్టు చూసుకుంటే దేహబుద్ధి గాని జీవబుద్ధి గాని ఆత్మబుద్ధి గాని అన్నిట్లోనూ కూడా ఆ స్వామితోనే అనుసంధానం అయింది ఆయన బుద్ధి ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా గాని. అందుకనే ఆయన పరమ భక్తులందరిలో అగ్రగణ్యుడయ్యాడు. అయితే మనం ఆ స్థితికి చేరుకోలేక ఇంకా ఈ డిఫరెన్సెస్ అన్ని కనిపిస్తున్నాయి మనకి. మనం ఈ వీటిని పోగొట్టుకోవాలంటే ముందు మనకి ఉన్నది ఏంటి, మనకి మనలో ఉన్న లోపం ఏంటి అనేది మనం గుర్తించాలి. అది గుర్తించంగా చాలా మంది మనం చూస్తుంటాం, ఎన్నికలు చేస్తున్నారు అంటుంటారు, రోడ్డు జాతకాలు చూసి లేకపోతే పంచాంగం చూసి ఇసారంటే నాకు అవమానమే ఉంది, రాజపక్షం తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది, లేకపోతే ఎవరు ఏం మాట మాట్లాడినా ఏదైనా తప్పు అయితే చూపించినా కానీ నా నక్షత్రం ఇంతే, నా జాతకం ఇంతే, నా జీవితం అంతా అవమానాలు, అలా మాట్లాడుతూ ఉంటారు. ఒక చిన్న జోకు ఏంటంటే, ఒక అతను కారులో వెళ్తున్నాడు హైవే మీద, వెళ్తూ ఉంటే వాళ్ళు ఎవరు సడన్గా ఫోన్ చేసి ఏమండి ఇప్పుడే రేడియోలు చెప్పారు మీరు వెళ్తున్న హైవే మీద ఎవరో ఒక అతను ట్రాఫిక్ ఎదురుగా కారు నడుపుతున్నట్ట జాగ్రత్త చూసుకుని వెళ్ళండి అంటాడు. అంటే వీడన్నాడు ఒక్కటి కాదే బాబు మొత్తం ట్రాఫిక్ అంతా నాకు ఎదురే వస్తుంది, అందరూ ఏదో రాంగ్ రూట్ లోనే వెళ్తారన్నాడు. అందరూ వెళ్తున్నారు, వీడు వెళ్తున్నారు రాంగ్ రూట్ లో, వీడు వెళ్తుంటే అందరూ రాంగ్ రూట్ లో వెళ్తారనుకుంటుంది. అలాగా మనం చేసే తప్పుల్ని మనం గుర్తించకుండా అందరూ నన్ను అవమానిస్తున్నారు, లేకపోతే నేనంటే ఎవరికి లక్ష్యం లేదు, నా మాట ఎవరు పట్టించుకోరు, నా జాతకం ఎంత ఇంతే, ఇలాంటివన్నీ ఏంటంటే మన తప్పు మనం గుర్తించడం మానేసి అవతల వాళ్ళని తోచేయడం బాగా అలవాటు అయిపోయింది. పైగా ఏమంటారంటే పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదు అంటారు, ఇంకొకరితో మార్చి అలా ఆ మనస్థితి ఉన్న వాళ్ళకి సాధనలో ఎప్పుడు వృద్ధి చెందలేరు. ఎందుకంటే ముందు మన లోపాలను మనం గుర్తించాలి. ఎవరైనా మన కాళ్ళకి పాటు ఉంటారు రామదాస్ చెప్పిన అనుకుంటా, అపరాధముల నిన్ను వారు మాకు ఉపకారులై ఉన్నారు. ఎవరైనా మనలో లోపం ఎత్తి చూపించారు అంటే దాన్ని మనం అవమానంగా తీసుకోకూడదు, పరాభవంగా తీసుకోకూడదు దాన్ని. అందులో నిజంగా మనకి లోపం ఉంటే, లోపం లేకపోతే వదిలేస్తే గురుదేవుళ్ళు ఏం చూసుకుంటారు వారిని చూసుకుంటారు. నిజంగా మనకి లోపం ఉంటే మనం ఆ లోపాన్ని గుర్తించినప్పుడే దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. ముందు ఫస్ట్ స్టెప్ లోపం మనలో మన లోపాన్ని మనం గుర్తించడం, అలా గుర్తించినప్పుడే మనం దాన్ని అధిగమించడానికి సాధన చేయగలుగుతాం. సాధనలో మెల్లిమెల్లిగా గురుదేవులు చెప్పే వలన ముందుకు వెళ్ళి దాన్ని అధిగమించగలుగుతాం. అవి మానేసి ఏదో జాతకం ప్రకారం నాకు అన్ని అవమానాలు, లేకపోతే పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు, ఇలా ఆలోచిస్తే మనకి సాధన ముందుకు వెళ్ళదు అనమాట. అందుకని మనం అందరం కూడా ఎటువంటి పరతత్వం నుంచి, ఉత్కృష్టమైన స్థితి నుంచి వచ్చామో మనకి ఈ సంవత్సరం గుర్తు చేస్తోంది. అలాగే వచ్చినందుకు మనం ఎలా బతకాలి అని పరమాత్మ నిర్దేశించాడు, మనం ఎలా బతుకుతున్నాం, ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి అనేది వచ్చే సంవత్సరం వాటికి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన నిజస్థితిని గుర్తించి మన స్వరూప స్థితిని, నిజస్థితిని గుర్తించి మనలో లోపాలని సరిచేసుకుని